గురువు సచ్చిదానంద స్వరూపుడని ఇంతకుముందు చెప్పుకున్నాం. సత్తు చిత్తు ఆనందం. సత్తు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, చిత్తు అంటే జ్ఞానస్వరూపుడు, ఆనందం అంటే ఆనంద స్వరూపుడు. అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆనంద స్వరూపుడే, సత్స్వరూపుడే, చిత్స్వరూపుడే, ఆనంద స్వరూపుడే. అయితే గురువు ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గురువు జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు కనుక గురువుని సచ్చిదానంద స్వరూపుడుగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సత్తు చిత్తు ఆనందం బదులుగా అస్థి భాతి ప్రియం, సత్తు బదులుగా అస్థి, చిత్తు బదులుగా భాతి, ఆనందం బదులుగా ప్రియం. మళ్ళీ అదే భావం, ఆ భావంతో మళ్ళీ ఓ శ్లోకాన్ని చెప్తున్నారు. అదేమిటో చూడండి, 68వ శ్లోకం. యస్మిన్ స్థితమిదం సర్వం, భాతి యద్భాస రూపతః, యత్ ప్రీత్యా ప్రియం పుత్రాది, తస్మై శ్రీ గురవే నమః. యస్మిన్, ఏ గురుదేవుని యందు ఇదం సర్వం స్థితం, ఈ జగత్తంతా కూడా ఉన్నదో, ఏ గురువు యందు, ఏ గురు పరబ్రహ్మ యందు, ఏ గురు పరమాత్మ యందు ఈ సమస్తమైనటువంటి జగత్తు ఉనికి కలిగి ఉన్నదో, యత్ భాస రూపత భాతి, ఏ గురు స్వప్రకాశం వల్ల ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో, యత్ ప్రీత్యా, ఏ గురుస్వరూపము యొక్క ప్రేమతో, పుత్రాది ప్రియం, పుత్రాదులు కూడా ప్రియమవుతున్నారో, తస్మై, అటువంటి గురువుని నేను నమస్కారం చేస్తున్నాను, నిరంతరం స్మరిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అస్థి భాత్ ప్రియం అనేటువంటి మూడింటిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. గురువుని పరమాత్మ అంటే గురువుని ఓ సామాన్య మానవ మాత్రుడిగా చూడకూడదు అని. గురువు అంటే రకరకాలైన గురువులు లోకంలో ఉంటారు, కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో, నీవు పరమాత్మవే అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలియజేస్తారో, సమస్తమైనటువంటి సందేహాలని తీరుస్తారో, అటువంటి వాళ్ళే సద్గురువు, అటువంటి వాళ్ళే పరమ గురువు. అటువంటి పరమ గురువునే పరమాత్మ స్వరూపంగా భావించాలి, కానీ మానవ మాత్రుడిగా భావించకూడదు. ఆ రకంగా గురువుని పరమాత్మగా భావించటానికి వీలుగా ఈ శ్లోకాలన్నీ కూడా, ఈ గురుస్తోత్రంలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఆ పరమాత్మ లక్షణాలన్నీ కూడా గురువులో ఉన్నట్టుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే వీటిని తెలుసుకోవడం ద్వారా మనం క్రమక్రమంగా గురువు పట్ల పరమాత్మ భావం అనేటువంటిది కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. గురువు ఇక్కడ మూడు లక్షణాలను చెప్తున్నారు. ఆయన ఉనికి కలిగి ఉన్నటువంటి వాడు. అస్థి అంటే ఉండటము, అలాగనే భాతి అంటే ప్రకాశం, అంటే స్వయం ప్రకాశం కలిగి ఉండటము, అలాగే సర్వవ్యాపకం, సర్వాధారం, సర్వ అధిష్టానం, అన్నిటికీ ఆధారంగా ఉన్నాడు. అసలు ఉన్నదంతా కూడా ఆయనే అధిష్టానం. అంటే నువ్వు ఏదైతే భ్రమలా చూస్తున్నావో, ఆ భ్రమని పోగొట్టుకుంటే ఉండేది అసలైనటువంటి అధిష్టాన వస్తువు. నువ్వు తాడుని పాముగా భావించినప్పుడు ఆ పాము అనేటువంటి దానికి ఆధారం తాడు, ఆధారమే కాదు అధిష్టానం కూడా తాడే. అంటే పాము అనేటువంటి భ్రమ కనుక నీకు పోతే అక్కడ మిగిలిండే తాడు, ఇక్కడ కూడా జగత్ అనేటువంటి భ్రమ కనుక పోతే నీకు మిగిలిండేటువంటిది పరమాత్మ. అందుకనే గురువు యొక్క లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ చెబుతూ గురువు అస్థి అంటే ఉనికి కలిగి ఉన్నటువంటి వాడు, భాతి ప్రకాశం కలిగినటువంటి వాడు, సర్వాధిక ప్రియం అంటే ఆనందాన్ని కలిగినటువంటి వాడు, అందరికీ ప్రియాన్ని కలిగించేటువంటి వాడు, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. గురుస్వరూపమునందు సమస్తమైనటువంటి జగత్తు కల్పించబడి ఉన్నది. అంటే ఈ జగత్తంతా కూడా కల్పించబడిందే కానీ యథార్థం కాదు. అయితే దేని ఎందుకు కల్పించబడింది? పరమాత్మ ఎందుకు కల్పించబడింది? మరి పరమాత్మ ఎందుకు జగత్తు కల్పించబడితే ఇక్కడ గురువు ఎందుకు కల్పించబడింది అని ఎందుకు చెబుతున్నారు? అంటే గురువుని పరమాత్మగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గురువు ఎందే ఈ సమస్తమైనటువంటి జగత్తు కల్పించబడింది అంటున్నారు. అంతేకాదు, ఈ జగత్తు మొత్తానికి ఆధారము అధిష్టానము కూడా పరమాత్మే, అంటే ఆ గురుస్వరూప పరమాత్మయే. అలాగే పరమాత్మ స్వయం ప్రకాశం, ఆయన ఇంకొక దాని ద్వారా వెలిగించబడేవాడు కాదు, ఆయన ద్వారానే అన్ని వెలగాల. స్వయం ప్రకాశం, ఆ ప్రకాశం వల్ల అంటే ఆ గురుస్వరూప పరమాత్మ యొక్క ప్రకాశం వల్ల ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రకాశిస్తూ ఉన్నది. నిజంగా పరమాత్మ చైతన్యం కనుక లేకపోతే ఈ జడమైనటువంటివి ప్రపంచం కానీ, ఈ జీవుళ్ళు కానీ, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కానీ అన్నీ కూడా ఎక్కడి ఎక్కడే గప్చిప్ అయిపోతాయి, అంటే కదిలే పని లేకుండా పోతాయి. కానీ ఏ పరమాత్మ చైతన్యం కారణంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి వృత్తుల్లో ఉంటున్నాయో, ఆ గురువుని, ఆ పరమాత్మని గురుస్వరూపంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్వయం ప్రకాశం, సర్వాధారం, సర్వాధిష్టానం, అన్నిటికీ అధిష్టానమైనటువంటి వాడు. ఇక ప్రతి జీవికి కూడా పరమ ప్రియమైనటువంటిది ఏమిటి అని అంటే తన స్వరూపమే. నిజంగా చెప్పాలంటే ప్రతి వాడికి తన మీద తనకున్నటువంటి ప్రేమ తర్వాతనే ఎవరి మీద ఉన్నా. నాకు తల్లిదండ్రుల మీద ప్రేమ అండి అంటాడు, ఆ ప్రేమ కూడా తన మీద తనకున్నటువంటి ప్రేమ తర్వాతే. నాకు భార్య మీద ప్రేమ అండి అంటాడు, ఆ భార్య మీద ప్రేమ కూడా తనకి మీద తనకున్న ప్రేమ తర్వాతనే. భర్త మీద ప్రేమ అండి అంటుంది, అది కూడా తన మీద తనకున్నటువంటి ప్రేమ తర్వాతనే. బిడ్డల మీద, బంధుమిత్రాదుల మీద, ఆప్తుల మీద, సహాయం చేసినటువంటి వాళ్ళ మీద, కృతజ్ఞత చూపించాల్సినటువంటి వాళ్ళ మీద, ఎవరి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది తన తర్వాతనే. అంటే తన మీద తనకున్నటువంటి ప్రేమ తర్వాతనే, తన తర్వాతనే మిగతా అంతా కూడా. ఏదైనా ఒక సందర్భం కనుక వచ్చిందనుకోండి, నీవు ఒక నదిలో పడి కొట్టుకుపోతున్నావు, నీ తల్లిదండ్రులో భార్యో భర్తో బిడ్డో కొట్టుకుపోతున్నాడు, ముందుగా నిన్ను నువ్వు రక్షించుకోవటానికి చూస్తావు, ఆ తర్వాతే వాళ్ళు. కాబట్టి తన మీద తనకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు. మరైతే ఈ ప్రేమంతా కూడా దేని కారణంగా మనలో ఉంటున్నది? నీ మీద నీకు ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఆత్మ మీద ప్రేమని ఆధ్యాత్మికవేత్తలు చెప్తే చెప్పొచ్చుగాక. ఆత్మ మీదే కాదు, తన దేహం మీద కూడా తనకి ప్రేమ. ఎందుకని ప్రేమ ఉంటున్నది అంటే ఆ ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. ఎందుకనంటే ఈ దేహమునందు అంతటా పరమాత్మే ఉన్నాడు కాబట్టి, పరమాత్మ చైతన్యమే ఉంది కాబట్టి, ఆ చైతన్యం పరమ ప్రేమ స్వరూపం కాబట్టి మనం ఆ రకమైనటువంటి ప్రేమని కలిగి ఉంటా ఉన్నాం. అందువల్ల ఇది ప్రియం అంటే అందరి మీద మనకు ఉండేటువంటి ప్రియం ఆ పరమాత్మ వల్ల. అందుకని ఇక్కడ గురు పరమాత్మ వల్లనే ఆ రకమైనటువంటి ప్రేమ మనకు ఉన్నది, ఉంటున్నది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఈ శ్లోకంలో బ్రహ్మము యొక్క అస్థి, భాతి, ప్రియము అనేటువంటి ఈ మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ గురు పరబ్రహ్మ స్వరూపంగా మనకి తెలియజేయటం జరిగింది. అటువంటి గురు పరమాత్మకి నేను సదా నమస్కారం చేస్తున్నాను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మనలో జ్ఞానం అనేటువంటిది కనుక ఉండాలి అంటే అది కేవలం గురుబోధ ద్వారా మాత్రమే. సాధారణంగా చాలామంది లౌకికులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం తెలివిగలవాళ్ళం కనుక అయినట్లయితే మనకి గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలను కనుక చదువుకుంటే మనకు కూడా జ్ఞానం వస్తుంది కదా, ఆత్మజ్ఞానం వస్తుంది కదా అనుకుంటారు. ఇలా అనుకోవటంలో చిన్న పెద్ద తారతమ్యం లేదు, పండితులు పామరులు అనేటువంటి తారతమ్యం లేదు, అందరూ కూడా అనుకుంటానే ఉంటారు. కానీ యథార్థం ఏమిటంటే గురుబోధ వల్లనే మీకు జ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆ గురుబోధని జాగ్రత్తగా శ్రవణమన్న నిధిధ్యాసనలు చేస్తేనే మీలో జ్ఞానం స్థిరపడుతుంది. కాబట్టి ఆ గురుబోధ ద్వారా స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయాన్నే మనకి 69వ శ్లోకంలో చెప్తున్నారు. 69వ శ్లోకంలో ఏమేదం దర్శితం తత్వం, చిత్త చైత్యాదికం తథా జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది. తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచం ఎలాంటిది అనంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది అని. ఇక్కడ ఏనా ఏ గురుదేవుని వల్ల చిత్త చైత్యాధికం అంటే మనస్సు బుద్ధి చైతన్యవంతములై ఉంటున్నాయో, ఏ గురు పరమాత్మ కారణంగా మన యొక్క మనోబుద్ధులు చైతన్యవంతం అవుతున్నాయో, అంటే మనోబుద్ధులు నిజంగా చైతన్యవంతం కాదు, అవి జడం. ఆ జడమైనటువంటివి ఆ గురువు యొక్క గురు పరమాత్మ యొక్క చైతన్యం కారణంగా చైతన్యవంతం అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ జడం. మనం వచ్చేదాకా అన్నీ ఎక్కడెక్కడే చప్పగా ఉన్నాయి, అవి ఆరిపోయి ఉన్నాయి, ఇవి తిరగకుండా కదలకుండా ఉన్నాయి. కానీ మనం వచ్చిన తర్వాత ఆ స్విచ్ వేసేటప్పటికల్లా లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. దీంట్లోకి చైతన్యం ఎట్లా వచ్చింది? కరెంట్ అనేటువంటి దాని ద్వారా వచ్చింది. కాబట్టి దీనికి చైతన్యాన్ని ఇచ్చేది ఏమిటంటే కరెంటు. అంటే ఆ కరెంటు కనుక ఉంటే అవి చైతన్యంగా ఉంటాయి, అంటే వాటి పనులు అవి చేస్తాయి. ఆ కరెంటు అనేటువంటిది కనుక దానికి అందకపోతే అవి ఎక్కడెక్కడే ఆగిపోతాయి. అదేవిధంగా మన యొక్క దేహమునందు అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, ఆ ఆత్మ చైతన్యం కారణంగానే జడమైనటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నాయి. ఆ చైతన్యం కనుక అందకపోతే ఇవన్నీ కూడా జడమైపోతాయి. చైతన్యం ఎప్పుడు అందుద్ది, ఎప్పుడు అందకుండా ఉంటుంది? మనస్సు అనేటువంటిది కనుక ఈ దేహంలో ఉన్నంతకాలము చైతన్యం అందుతానే ఉంటుంది. మనస్సు అనేది కనుక దేహంలో నుంచి బయటికి కనుక పోయిందనుకోండి, ఇంకప్పుడు చైతన్యం అందదు. చైతన్యం అందకపోతే ఏమవుతుందని అంటే అన్నీ జడమైపోతాయి. కాళ్ళు కదలవు, చేతులు కదలవు, కళ్ళు చూడవు, ముక్కు వాసన చూడదు, చెవులు వినవు, వాక్కు మాట్లాడదు, అన్నీ ఎక్కడెక్కడే ఆగిపోతాయి. కాబట్టి ఈ చైతన్యానికి అంటే దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క చైతన్యానికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యాన్ని ఇక్కడ గురు పరమాత్మ యొక్క చైతన్యం అంటున్నారు. ఏనా ఇదం దర్శితం తత్వం, ఏనా ఏ గురుదేవుని యొక్క అనుగ్రహం కారణంగా చిత్త చైత్యాధికం ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా చైతన్యవంతంగా ఉంటున్నాయో, తథా అదే ప్రకారంగా ఈ ఇదం తత్వం దర్శితం. ఈ చైతన్యవంతంగా ఉండటమే కాకుండా నిజంగా ఈ చైతన్యవంతంగా ఉంటే వాటి పనులు చేసుకుంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇంకా అంతకంటే ఏముంది, గొప్ప విషయం ఏమి లేదు. కానీ ఇదం తత్వం, ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఈ పరమతత్వం ఏదైతే ఉందో, ఈ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది దర్శితం. ఏ గురుదేవుని వల్ల బోధించబడతా ఉన్నదో ఇది ప్రధానం. ఏ గురుదేవుని వల్ల ఇవన్నీ చైతన్యవంతంగా ఉంటున్నాయో, ఏ గురుదేవుని వల్ల ఈ పరమాత్మ తత్వం అనేటువంటిది మనకి బోధించబడుతూ ఉన్నదో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఆది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ఉన్నాయి కదా. ఈ అవస్థలు ఉన్నటువంటి ప్రపంచం ఏ గురుదేవుని వల్ల చైతన్యవంతం అవుతా ఉందో, తస్మై శ్రీ గురవే నమ, అటువంటి గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను. సద్గురు బోధతత్వం, సద్గురు జ్ఞానతత్వం, అంటే సద్గురువు బోధించేటువంటి జ్ఞానం వల్ల ఏ పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవటం జరుగుతుందో దాన్ని గురించి చెబుతున్నారు ఇక్కడ. చిత్తం ఎప్పుడు కూడా జడమైనటువంటిది. అది జడమైనటువంటిది అయినప్పటికీ కూడా చైతన్యం లాగానే మనకి పనిచేస్తూ ఉంది. దానికి కారణం ఏమిటంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యం, పరమాత్మ చైతన్యం యొక్క సాన్నిధ్యం, ఆత్మ సాన్నిధ్యం. అలాగే మనస్సు, బుద్ధి ఇవి కూడా జడమే, కానీ పరమాత్మ చైతన్యం కారణంగా అవి కూడా చైతన్యవంతంగా ఉంటున్నాయి. వాటి వాటి వృత్తులు నెరవేరుస్తూ ఉన్నాయి. మనస్సు ఆలోచనలు చేస్తుంది, బుద్ధి ఏమో విచారణ చేస్తుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, వాటి వాటి పనులన్నీ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ చైతన్యం అందుతున్నంత కాలం కూడా. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేతనే చైతన్యవంతం అవుతాం. ఇదే విషయం కైవల్యోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశితే, దేనివల్ల ప్రకాశించబడతా ఉందో అన్నారు. అంటే ఏ పరమాత్మ చైతన్యం కారణంగా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం అంతా కూడా ప్రకాశింపబడుతుందో అని. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో, ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తము కూడా కేవల పరమాత్మ చైతన్యం కారణంగానే చైతన్యవంతం అవుతున్నాయి. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉన్నాడు కనుక. ఏ ఒక్క చోట కనీసం ఒక గుండు సూది మన నిలబడ్డంత చోట్ల కూడా పరమాత్మ లేకుండా లేడు. అంతటా పరమాత్మ ఉన్నాడు కాబట్టి, పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి అందులో ఇక ఎక్కడ ఏ జీవుళ్ళున్నా ఏమున్నా అవన్నీ పరమాత్మ యొక్క చైతన్యాన్ని స్వీకరిస్తుంటుంది. కాబట్టి సూర్యుడున్నాడు, ఆయన తన ప్రకాశం చేత ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని వెలిగించి చూపిస్తూ ఉన్నాడు. సూర్యుడి యొక్క ప్రకాశం ఉండటం వల్ల జనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు. సూర్యుడి యొక్క ప్రకాశం వల్ల ఎదురుగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చూడగలుగుతున్నారు. అలాగే సూర్యుడి యొక్క ప్రకాశం వల్ల చెట్లు బలాన్ని పుంజుకొని అవి కాస్త పెరిగి పెద్ద అవుతున్నాయి, పుష్పాలని ఫలాలని ఇస్తున్నాయి. ఈ ప్రకారంగా సూర్య భగవానుడు అంతటా కూడా తన యొక్క ప్రకాశాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. మరి అదే ప్రకారంగా ఇక్కడ కూడా పరమాత్మ, అంటే ఇక్కడ గురు పరమాత్మ, ఇదంతా కూడా దేనికంటే గురువుని పరమాత్మగా భావించేటువంటి అలవాటు మనకు కావటం కోసం. కానీ ఆ భావన లేనటువంటి వాళ్ళకి అతిశక్తిగా ఉంటుంది. ఏంటంటే గురువులోనే జగత్ అంతా ఉంది అని అంటే ఏమంటే ఆయనలో ఉందా పట్టపగలది ఉందో లేదో చూద్దామని అంటే. కాబట్టి ఆ భావన లేనటువంటి వాళ్ళకి చెప్పలేం. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక గురువు ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు, గురువు మీద భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా గురువుని పరమాత్మగా భావించి పూజించినప్పుడు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అంతే తప్ప ఏదో గురువు చాలా గొప్పవాడండి, కాబట్టి ఆయన్ని మనం ప్రార్థించాలా, పూజించాలా? అదే అంత గొప్పవాడు కాకపోతే మనకేం అక్కర్లేదులేండి కాదు. ఆయన గొప్పతనం అంతా, ఎంత గొప్పతనం ఉంటే మాత్రం మనకెందుకు, మనకి ఉపయోగపడితేనే అది కాస్త గొప్ప, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తేనే గొప్ప, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తేనే గొప్ప. ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా మనని ఈ ఈ దేహం యొక్క అనిత్యత్వాన్ని తెలియజేస్తూ ఈ జీవభావాన్ని పోగొట్టడం కోసం అని చెప్పి ఎవరైతే మన చేత సాధనలు చేయిస్తూ మనల్ని ముందుకు నడిపి మన యొక్క స్వస్వరూపంలో మనల్ని నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి గురువే సద్గురు. ఆ సద్గురువునే ఇక్కడ పరమాత్మగా భావించండి అనేటువంటి భావంతో ఇక్కడ చెప్తున్నటువంటి శ్లోకాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సూర్యుడు ఎట్లా అయితే ప్రత్యక్ష సాక్షి అని అంటారు సూర్యుడిని, సూర్యుడు ఎట్లా అయితే తన యొక్క ప్రకాశం చేత సర్వాన్ని కూడా వెలిగించి చూపిస్తున్నాడో అదే ప్రకారంగా పరమాత్మ కూడా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, తన చైతన్యం చేత ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దాని కారణంగా జనులందరూ కూడా తమ తమ వ్యవహారాల్ని, జనులంటే జనులు మానవులే కాదు జీవుళ్ళు కూడా, అన్ని వాటి వాటి పనులు నిర్వర్తించుకుంటా ఉంది. అయితే మరి ఈ పనులన్నీ నిర్వర్తించుకుంటా ఉంటే మరి ఆ భగవంతుడి యొక్క సహాయం కారణంగా కదా మనం పనులు చేస్తూ ఉన్నాం. మరి చేసేటువంటి పనులు కనుక పాపం అయితే ఆయనకు కాస్త పాపం అంటించడం, పుణ్యం అయితే ఆయనకు కాస్త పుణ్యం అంటించడం ఏమైనా జరుగుద్దా? ఆయన అంటే నువ్వే, ఎందుకనంటే దేహంలో ఉన్నటువంటి నువ్వనుకో, ఈ దేహం వేరు, దేహంలో ఉన్నటువంటి చైతన్యం వేరు. మరి దేహం చేసే పనులతోటి చైతన్యమైనటువంటి నీకు ఏమైనా పాపాలు అంటుతీయా, ఏమైనా పుణ్యాలు అంటుతీయా అంటావు? ఎందుకని? ఆత్మనైనటువంటి నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నప్పటికీ కూడా వాటితో ఏమాత్రం సంఘభావం లేకుండా, అటాచ్మెంట్ లేకుండా, వాటితో కలిసిపోకుండా వాటికి వేరుగా ఉండి వాటికి చైతన్యాన్ని ప్రసాదించడం జరుగుతాం. ఆ చైతన్యం కారణంగా అవి వాటి వాటి పనులు చేసుకుంటా ఉంటాం. లోకంలో ఎవరైనా ఏ పనైనా చేస్తున్నాడనంటే ఆ పని తన బుద్ధిలో పుట్టినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలకి అనుగుణంగా, మనసులో చేసేటువంటి ఆలోచనలకు అనుగుణంగా కర్మలు చేస్తాడు, కర్మఫలాలు పొందుతాడే కానీ వెనక ఎవరో చెబితే చేయటం కాదు ఇది. అందువల్ల పరమాత్మకి ఏ రకమైనటువంటి అంటూ సొంటూ అంటూ ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ గురు పరమాత్మ, గురు పరమాత్మ అంటే నువ్వు చేసేటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ గురువుకి ఏ సంబంధం ఉండదు. నీ చేత మంచి పనులు చేయించడము, నీ చేత ఆత్మజ్ఞానాన్ని అందుకునేటట్టుగా చేయటము, ఆ ఆత్మస్వరూపంగా నీలో నిన్ను నీరు నిలబెట్టడానికి ప్రయత్నించడము, ఇవి మాత్రమే అక్కడ గురువు చేసేటువంటిది. కాబట్టి ఆ గురుదేవుడే మన యొక్క మనోబుద్ధులకి, చిత్తాహంకారాలకి, సంకల్ప వికల్పాలకి అన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు. మనకి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తున్నాయనంటే ఆ గురు పరమాత్మ యొక్క చైతన్యం కారణంగానే జరుగుతున్నది. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అది అవస్థలు ఉన్నాయి కదా, ఈ అన్నింటినీ కూడా తన యొక్క జ్ఞానబోధ చేత తెలియజేస్తూ ఉన్నాడు, విశ్వపరుస్తూ ఉన్నాడు గురువు. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఎలాంటియో, ఈ అవస్థల్లో ఏ ప్రకారంగా జీవుడు వ్యవహరిస్తూ ఉన్నాడో, ఆ వ్యవహరించేటువంటి జీవుణ్ణి ఆత్మగా ఎట్లా చూడాలనో ఆ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి వాడు గురువు. ఇప్పుడు మనం తెల్లవారు నిద్ర లేచామనుకోండి, నిద్ర లేవడంతో ఏం జరుగుతుంది, అన్ని వ్యవహారాలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. దాంతో మనం చేయాల్సిన పనులేందో, చేయకూడని పనులేందో, ఏమేమి ఆలోచనలు చేస్తున్నామో, ఏమి ఎక్కడెక్కడికి వెళ్ళాలనో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మరి జాగ్రత్త అవస్థ అయిపోయిన తర్వాత స్వప్నావస్థ వస్తుంది. స్వప్నావస్థలో నీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదు, నువ్వు ఇంతకుముందు ఏదైతే చూచావో ఏదైతే విన్నావో అవన్నీ కూడా నీలో ముద్రలు పడిపోతాయి. ఆ ముద్రలన్నీ కూడా ఒక ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఆ స్వప్న ప్రపంచంలో నీ స్వరూపం కూడా తిరుగుతూ ఉంటుంది. నీ స్వరూపం అంటే ఆత్మ కాదు, నీ యొక్క కల్పిత స్వరూపం, స్వప్న దేహం తిరుగుతూ ఉంటుంది, ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. మరైతే రాత్రి కల్లో నువ్వు చేసినటువంటి పనులతో ఇప్పుడు మేలుకున్నటువంటి నీకేమైనా పాపాలు అంటుతీయా? రాత్రి ఒకరిని హత్య చేశావు కల్లో, మేలుకున్న తర్వాత ఆ హత్యకి నువ్వేమైనా శిక్ష అనుభవిస్తావా? నిన్ను ఎవరైనా వచ్చి పట్టుకుంటారా? నీ మీద కేసు ఎవరైనా పెడతారా? ఏమి లేదుగా. అదే ప్రకారంగా ఈ జాగ్రత్త అవస్థలో నువ్వేమైతే చేస్తున్నావో ఆ చేసేటువంటి దానికి నువ్వు గనక ఆత్మగా గనక ఉన్నట్లయితే, నేను ఆత్మను అనేటువంటి భావంతో గనక ఉన్నట్లయితే అప్పుడు నీకు వీటితో ఏ సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు కేవల సాక్షిగా ఉన్నావు కాబట్టి. ఇలా కేవల సాక్షిగా నిన్ను ఉండేటట్టుగా చేసేటువంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు గనక, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సద్గురువు యొక్క స్వరూపం సర్వాత్మకం, అద్వితీయం, అఖండ జ్ఞానస్వరూపం అనేటువంటి విషయాన్ని మరో శ్లోకంలో తెలియజేస్తున్నారు. 70వ శ్లోకం చూడండి. యస్య జ్ఞానమిదం విశ్వం, న దృశ్యం భిన్న భేదతః, సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఇదం విశ్వం, ఈ జగత్తంతా కూడా, యస్య జ్ఞానం, ఏ గురువు యొక్క జ్ఞానస్వరూపమో, అంటే ఈ జగత్తంతా కూడా గురువు యొక్క జ్ఞానస్వరూపమే అని. భిన్న భేదత అంటే ఈ జీవబ్రహ్మ భేదం అనేటువంటిది నశించి ఆ గురువు పరబ్రహ్మ యొక్క జ్ఞానం చేత జీవుడికి దేవుడికి తేడా ఉన్నది అనేటువంటి భావం కాస్త నశించి జీవుడు దేవుడే, నేను బ్రహ్మాన్నే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆ భావం ఎప్పుడైతే కలుగుతుందో నా దృశ్యం, దృశ్యం అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఇప్పటిదాకా నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకున్నప్పుడు నీకు దృశ్యం ఉంది, జీవుడు అనుకున్నటువంటి నువ్వు జీవభావం పోయి నేను ఆత్మనే అనుకుంటే ఇప్పుడు దృశ్యం కాస్త పోతుంది. ఎందుకంటే ఆత్మ తాను ఒక్కటే ఉంది, తనకంటే వేరుగా రెండవది ఏమీ లేదు. నువ్వు నిజంగా ఆత్మ కాబట్టి నువ్వు మాత్రమే ఉంటావు, నీకంటే వేరుగా రెండవది ఏమి, రెండవది ఏముండదంటే దృశ్యం కాస్త నశించిపోయింది. అదే ఇక్కడ చెప్తున్నారు, దృశ్యం నశించిపోతుందో. సదా ఏకరూపరూపాయ, సదా ఏకరూపరూపాయ అంటే ఎల్లప్పుడు కూడా ఒకే స్వరూపంతో ఉంటుందో, తస్మై అటువంటి శ్రీ గురుమూర్తి అనమ, అటువంటి శ్రీ గురుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏమిటో మనకి ఉపనిషత్తులు తెలియజేస్తాయి. ఉపనిషత్తులు తెలియజేసినటువంటి స్వరూపం తప్ప దానికి అనుగుణంగా గురువులు బోధించినటువంటిది తప్ప, స్వతంత్రించి మేము కనుక్కున్నామని చెప్పేటువంటి వాళ్ళ మాటలన్నీ కూడా ఎవరు నమ్మాల్సినటువంటి పని లేదు, నమ్మి బురద గుంటలో దిగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెప్పేది ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కారణంగా మనలో ఆ పరమాత్మ యొక్క యథార్థ తత్వం తెలుస్తుంది. పరమాత్మ యొక్క యథార్థ తత్వం తెలియటమంటే నీ యథార్థ తత్వం తెలియపోయింది. నీ యథార్థ తత్వం తెలిస్తే అది పరమాత్మే కనుక అదే పరమాత్మ యథార్థ తత్వం. ఆ ప్రకారంగా ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువే సద్గురు. ఉపనిషత్తులు తెలియకుండా, ఉపనిషత్తుల్ని బోధించేటువంటి విధానం తెలియకుండా ఏదో అక్కడ కొద్దిగా అక్కడి కొద్దిగా ఎలిక కొరికినట్టుగా అది కాస్త ఇది కాస్త కొరికి వాటన్నిటినీ కూడా ఒకచోట అతుకుపెట్టి దాన్ని ఏదోగానే చెబితే ఆయన ఎంత కాషాయాంబరాలు ధరించినటువంటి వాడైనా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వినేటువంటి వాళ్ళు ఆ జ్ఞానం కనుక ఉన్నట్లయితే ఆ చెప్పేటువంటి వాడి దోషం ఏమిటో తెలుస్తుంది. చెప్పేటువంటి వాడి దోషం ఎవరికి తెలియదని అంటే గుడ్డిగా ఎవరో ఒకరిని నమ్మితే అప్పుడు జరుగుతుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక రంగంలో గుడ్డిగా నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎంతటి వాళ్ళని కూడా నమ్మకూడదు. మరి ఎలాగా నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ గురువు చెబుతున్నటువంటిదంతా కూడా శాస్త్ర సమ్మతమైనటువంటిదా కాదా, శాస్త్రంలో ఉన్నటువంటి విషయమా కాదా, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్నే మనకి వివరించి చెబుతున్నాడా, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఏదో మనకి తెలియజేస్తున్నాడా. ఇదంతా జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతనే అతన్ని గురువుగా స్వీకరించాల. కాబట్టి ఇది అంతా కూడా ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవడానికి వీలుంది అని గ్రహించాల. అటువంటి వాడే సద్గురువు. అటువంటి సద్గురువు చేసేటువంటి జ్ఞాన బోధ ఏదైతే ఉందో ఆ జ్ఞాన బోధ కారణంగా జీవ బ్రహ్మల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ కాస్త తొలగిపోతుంది, జీవుడు బ్రహ్మమే అవుతాడు. నిజంగా జీవుడు జీవుడు బ్రహ్మము బ్రహ్మము అని మనం అంటుంటాం, కానీ ఇద్దరు కనుక ఉంటే ఆ జీవుడు వచ్చి బ్రహ్మములో గలవాల. కానీ మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నట్టుగా మనకి చెబుతుంటారు, మనం నమ్ముతూ ఉంటాం. అసలు యథార్థం ఏంటంటే ఉన్నదంతా కూడా పరమాత్మే. ఆ ఉన్న పరమాత్మనే జీవుడిగా నువ్వు భావిస్తూ ఉన్నావు, అజ్ఞానం కారణంగా భావిస్తున్నావు, దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం కారణంగా భావిస్తున్నావు. ఉన్నదంతా తాడే, కానీ ఆ తాడునే అంధకారం కారణంగా నువ్వు పాముగా భావిస్తున్నావు. అంధకారం కనుకపోతే తాడు మాత్రమే చూస్తావు. తాడు తప్ప రెండవది ఇందాక మనం చూసామే పాము, ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉందా అని వెతికితే ఎక్కడ ఏమి దొరకదు, తాడు మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు ఉన్నది తాడే, మూడు కాలాల్లో తాడు మాత్రమే ఉంది, ఒక్క చీకట్లో మాత్రమే పాము. అదే ప్రకారంగా ఎప్పుడు పరమాత్మ మాత్రమే ఉన్నాడు, పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏమీ లేదు. ఎక్కడి నుంచి వచ్చాడండి జీవుడు అంటే అజ్ఞానం నుంచి పుట్టాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా ఈ జీవభావం అనేటువంటిది పుట్టింది. అజ్ఞానం కారణంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేననుకొని వాటితో తాదాత్మ్యం చెందడం జరిగింది. దీని కారణంగానే మనం ఇలా భావిస్తూ ఉన్నాం, భ్రమలో ఉండిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ జీవ బ్రహ్మల మధ్య ఉన్నటువంటి భేదం, జీవేశ్వర ఐక్యత మనకి సిద్ధించాలి అని అంటే ఖచ్చితంగా ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మనకి కావాలి. అంతవరకు కూడా జీవేశ్వరుల మధ్య ఉన్నటువంటి భేదం తొలగేంతవరకు కూడా తొలకపోతే ఏముందండి, ఉంటే ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు నేను ఉన్నాను నేను అనుకుంటే ఏ లాభం. ఎందుకనంటే యావత్ పర్యంతం జీవేశ్వరయో భేద బుద్ధి తిష్టతి తావత్ పర్యంతం జనన మరణ రూప సంసారో నా నివర్తతి అన్నారు దత్తబోధుల శంకరాచార్యులు. యావత్ పర్యంతం జీవేశ్వరయో భేద బుద్ధి తిష్టతి, ఎంతవరకైతే జీవేశ్వర భేద బుద్ధి ఉంటుందో తావత్ పర్యంతం అంతవరకు కూడా జనన మరణ రూప సంసారం నా నివర్తతి. ఈ జనన మరణ రూప సంసారం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం ఇది మాత్రం తప్పదు అని శంకరాచార్య వారు తెలియజేశారు. కాబట్టి జీవేశ్వర భేద బుద్ధి నశించాల. జీవేశ్వర భేద బుద్ధి నశించాలి అని అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలంటే ఉపనిషత్తుల్లో ఉంది. మరి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకెట్లా లభ్యమవుతుంది? అది సద్గురువు యొక్క బోధ ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. ఎవరు పడితే వాళ్ళు ఉపనిషత్తుల్ని చెప్పలేదు. ఉపనిషత్తులు చెప్పాలంటే సద్గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. అందుకనే సద్గురువు ద్వారానే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని పోగొట్టుకొని జీవేశ్వర భేదబుద్ధిని పోగొట్టుకొని మనం పరమాత్మగా కేవలంగా అలా ఉండిపోవాలి. అదే ముక్తి, అదే మోక్షం. కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి బుద్ధి మనకి నశించిపోవాలి. ఆ భేదబుద్ధి నశించటంతో ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహనాస్తి కించన, ఉన్నదంతా ఒక్కటే రెండవదేది లేదు అనేటువంటి భావన మనకి స్థిరపడుతుంది. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం ఒక్కటే మిగిలి ఉంటుంది. మరి దృశ్యం నశ్యం, దృశ్యం అంతా కూడా దొరికిపోతుంది. ఎప్పుడైతే పరమాత్మ సాక్షాత్కారం అయిందో, సాక్షాత్కారం అనేది పరమాత్మను మనం చూస్తాం అనుకోబాటు, నేను పరమాత్మను అనేటువంటి భావన స్థిరపడిపోయిందో, నేను పరమాత్మను అనే భావన స్థిరపడి పరమాత్మగా ఉండిపోయామో, దాంతో ఈ ప్రపంచం కాస్త అదృశ్యం. దృశ్యం అనేటువంటిది ఏది ఉండదు, మొత్తం అదృశ్యమైపోతుంది. అదిగో అదే ఇక్కడ చెప్తుంది, అంత అదృశ్యమైపోతుంది. మరి ఏముంటుంది అని అంటే కేవల పరమాత్మ, కేవల సత్యస్వరూపం మాత్రమే ఉంటుంది. ఈ దృక్స్వరూపమే స్థిరంగా ఉంటుంది అని చెప్పడానికి దృక్స్వరూపే స్థిరం కురియాత్ అదృశ్యం దృశ్యమేవహి అని ఉపనిషత్తులు చెప్తున్నారు. ఆత్మస్వరూపం ఏమిటో అది కనుక స్థిరపడిపోతే, దృక్స్వరూపం అంటే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది కనుక మళ్ళా స్థిరపడిపోయిందా, అది స్థిరపడిపోతే ఇక దృశ్యం ఎక్కడుంటుంది? అదే ఇక్కడ చెప్తున్నారు, అదృశ్యం దృశ్యమేవహి, దృశ్యం కాస్త అదృశ్యమైపోద్ది. దీపం వెలిగిస్తే చాలు చీకటి కాస్త పోద్ది. అప్పటిదాకా చీకటి ఉంది, కనబడుచుకున్నా కాని రావట్లేదు. ఒక దీపం కనుక వెలిగించావా, బ్యాటరీ లైట్ కనుక వేసావా, చీకటి కాస్త పరాం పటాపంచలైపోతుంది. ఈ ప్రకారంగా చీకటి పోవటానికి వెలుగు కావాల్సి వచ్చినట్టుగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవటానికి జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, కాబట్టి ఆత్మజ్ఞానం ఉపనిషత్తులో ఉంటుంది. కాబట్టి ఆ ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందించేటువంటి గురు పరమాత్మకి సదా నేను శరణాగతి చెందుతున్నాను, నిరంతరము కూడా ఆయనకి నమస్కరిస్తున్నాను అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి గురువు సకల జ్ఞాన ప్రదాత, అన్యమైనటువంటిది ఏదైనా ఉన్నది అని అంటే మన అజ్ఞానం కారణంగా ఉంది. ఇక ఏదీ లేదు, అన్యమైనటువంటిది ఏదీ లేదు, ఉన్నదంతా కూడా కేవలం పరమాత్మ మాత్రమే అనేటువంటి విషయం తెలియజేసి పరమాత్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాడే సద్గురువు అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్తున్నాం.